అప్పుడు భీముడు లేచి, మేము మా కృష్ణుడిని పూజిస్తాం, ఎవరైనా కాదంటే ఇదిగో నా చేతిలో గద, రండి నాతో యుద్ధానికి, మా కృష్ణుడి దాకా అక్కర్లేదన్నాడు ఆయన. దాంతో ఇంకా రెచ్చిపోయాడు శిశుపాలుడు. ఇలా ఎవరి దారిన వాడు రెచ్చిపోతుంటే అప్పుడు భీష్ముడు అన్నాడు, వాడేదో మూర్ఖుడు అరుస్తున్నాడు అనుకో, భీమ సహదేవ తక్కిన వాళ్ళంతా ఎందుకు ఇలా రెచ్చిపోతారు, వాడు నన్ను ముసలాడన్నాడు, నాకు బుద్ధి పనికిరాదన్నాడు, వృద్ధుల బుద్ధులు సంచలింపవే అన్నట్టు శిశుపాలుడు. ముసలాళ్ళకి రిటైర్ అయ్యాక బుర్ర సంచలిస్తుంది, సరిగ్గా పనిచేయదు, అందుకే భీష్ముడికి వార్ధక్యంలో బుర్ర పనిచేయక కృష్ణుడిని పూజించమంటున్నాడు అని నన్ను తిడుతున్నాడు. నేను వృద్ధుణ్ణి అవునో కాదో ఒక్కసారి రణరంగంలోకి అడుగు పెడితే తెలుస్తుంది, అయినా నేను వీడితో యుద్ధం చెయ్యను, నేను ముసలాన్నా పడుచాన్నా అనేది నాతో యుద్ధం చేసిన పరశురాముడిని అడిగితే తెలుస్తుంది, అయినా ఇప్పుడు ఈ మూర్ఖుడు రెచ్చగొట్టాడని నేను అలా యుద్ధం చేస్తాను. సహదేవాదుల్లారా, వీడి సంగతి నాకు తెలుసు, వీడి తల్లి పరమ పూజ్యురాలు, వసుదేవుడి చెల్లెలు, ఆవిడకి దమఘోషుడు అని పేరు కలిగిన భర్త ఉన్నాడు, వాళ్ళిద్దరికీ చేది దేశాధిపతి దమఘోషుడు, అతని కొడుకు ఇతడు. వీడు పుట్టినప్పుడు తలకాయ వంకరగా పుట్టి మూడవ కన్ను వచ్చింది, ఇటువాడికి విషమనే అత్తరం వచ్చింది, ఇక్కడ కన్ను అసహ్యంగా ఉండేది, చాలా వికృతంగా ఉండేవాడు శిశుపాలుడు. అప్పుడు వాళ్ళమ్మ కంగారు పడింది. అంతలో ఆకాశవాణి అంది, నీకు ఈ కొడుకు వికృతంగా పుట్టాడు, ఈ కొడుకుని ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ముట్టుకోమని ఎత్తుకోమని, ఎవరైనా ఎత్తుకుంటే ఇతని కన్ను సరి అయిపోయి వీడు అందంగా మారితే, అలా ఎవడు ఎత్తుకోవడం వల్ల వీడికి అవయవ లోపములు తొలగిపోతాయో వాడి చేతులు వీడికి సావు అని ఆకాశవాణి అంది. అప్పటి నుంచి ఆవిడేం చేసేదట, ఈ కుర్రాడికి 5 ఏళ్ళు వచ్చేదాకా తన ఇంటికి పిల్లలందరినీ పిలిపించి, పిల్లలారా చాక్లెట్లు ఇస్తానంటే వస్తారుగా జన పిల్లలు, పూర్వం చాక్లెట్లకు వచ్చేవారులేండి, ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే కానీ రావట్లా, అందుకని అందరికీ ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి రెండు రెండని పిలిపి మా అబ్బాయిని ముట్టుకోండి, ఎత్తుకోగలిగేవాళ్ళు ఉంటే ఎత్తుకోండి అనేది, అందరూ ఎత్తుకుని వదిలిపెట్టేవారు. ఒకరోజున బలరామకృష్ణుని పిలిపించింది, ఆవిడకి లోపల ఆశ భయం, అందుకని బలరాముడికి ఇచ్చింది. బలరాముడు ఎత్తుకున్నాడు, అలాగే ఉన్నట్ట. ఇప్పుడు కృష్ణుడిని ఎత్తుకోమంది, ఆయన అలా ఎత్తుకోగానే టక్కన వాడికి ఈ మూడో కన్ను పోయి ఆ వికృతాకారం పోయి అందంగా తయారైపోయాడు. ఇంకా చూడండి, ఆ కుర్రాడికి వికృతాకారం పోయినందుకు ఆనందం కంటే ఏడుపు ఎక్కువైపోయింది వీడికి. కృష్ణుడిని పట్టుకుని, నాయన నీ మేనత్తని, మీ నాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు, నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు ఈ దమఘోషుడికి, మా అబ్బాయి నీ చేతిలో చచ్చిపోతాడు సందేహం లేదు, నా కొడుకుని చంపేస్తావట్రా, మేనత్తకి ద్రోహం చేస్తావా నాయన అంటే నేనేం చెయ్యను తల్లి అన్నట్ట. ఆకాశవాణి పలుకులు అలా ఉన్నాయంటే, ఓ పని చేయరా, వీడు 100 తప్పులు చేసేంతవరకు మాత్రం క్షమించరా అంది. అయితే అలాగే అని చెప్పి ఈయన 100 తప్పులు వాడితే తిట్లు కాదు, 100 తప్పులు, తప్పులంటే కొన్ని రకాలైనటువంటి దోషములు చేయకూడదు, పెద్దల్ని తిట్టడం ఇలాంటివన్నీ తప్పులు కింద వస్తాయి. తిట్లుకేముందులండి, వరుసగా సొంట పెంట అంటే 2 తిట్లు అయిపోతాయి, అలాంటివి డిక్షనరీల్లో వెతకక్కర్లేకుండా తిట్టే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, కాబట్టి వీడు అలాంటివి కాదు, తప్పులు 100 తప్పులు వరకు క్షమిస్తానన్నట్ట. ఆవిడ కొంత ధైర్యం వచ్చి కొడుకుతో అంది, కృష్ణుడి చేతిలో చచ్చిపోతావరా, సాధ్యమైనంతరకు ఎక్కువ తప్పులు కృష్ణుడి ఎడల చెయ్యకురా అంటే వాడెంత వాడి బతికెంత అన్నట్టు మొదలెట్టి 1వ తప్పు చెప్పానుగా కర్మయోగం ఇవన్నీ. ఇంకా ఆ రకముగా శ్రీకృష్ణుడి చేతిలో చావడానికి సిద్ధపడిన వాడు వీడు. అందుకే నేను మాట్లాడటం లేదు కానీ, లేక నేనే ధనుష్టంకారం చేసి అలిగానంటే భువన బ్రహ్మాండ లేఖం చేస్తాను, అయినా కృష్ణుడి చేతిలో చావాలి అన్నాడు భీష్ముడు. అంటే భీష్ముడు తలుచుకుంటే వాడు లెక్క క్షణాలు, వాడు నా చేతిలో చావాడు, వీడు ఒక కారణ జన్ముడు అన్నాడు. దాంతో ఈ శిశుపాలుడు ఇంకా రెచ్చిపోయాడు, ఇంకా అనరాని మాటలు, వేదాలని నిందించాడు, కృష్ణుని నిందించాడు, వాళ్ళ తండ్రుల్ని నిందించాడు, పాండవుల్ని నిందించాడు, యజ్ఞాన్ని నిందించాడు, పిచ్చెక్కి. నిజానికి వాడికి యజ్ఞాలంటే ఇష్టం, వాడు వేదాలు చదివినవాడే, కృష్ణద్వేషం వల్ల వాడు వాగాడు. వాడు అలా వాగుతున్నప్పుడు అందులో తప్పులు వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణుడు ఒక వక్క తీయటం, ఆ పక్కన పెట్టడం, ఆ వక్క పక్కన పెట్టాడంటే ఒకటి అయిపోయింది. అక్కడ చాలా కాలం క్రితం ఒక ఉపనిషత్ కథ ఉంది, చాలా జాగ్రత్తగా, ఉపనిషత్తులు గొప్ప కథలు అన్నమాట. ఒక ఆయన ఒక గురుకులం పెట్టాడు, ఆ గురుకులం పెట్టి 10,000 మందికి పాఠాలు చెప్పేవాడు, అన్నం పెట్టి పాఠం చెప్పేటటువంటి గురుకులం నడిపేవాళ్ళని కులపతి అంటారు. కులపతి అంటే 10,000 మందికి అన్నం పెట్టి పాఠం ఉచితంగా చెప్పాలి, వాళ్ళు ఇస్తే పుచ్చుకోవాలి, అడగకూడదు. ఆయన అంత గొప్ప కులపతి. ఆయన దురదృష్టవశాత్తు ఒక గయ్యాళి గంప భార్య అయ్యింది, పిల్లలందరికీ అన్నం పెట్టి పిల్లలతో పాటే గురువుగారికి కూడా పెట్టేది. ఆఖరిని ఏం చేసేదిట ఆవిడ, చారు కొండ పట్టుకొచ్చి చారు అనగానే ఆ కొండ నెత్తి మీద కొట్టేసేది. ఆ చారు కొండ నెత్తికి తగిలి పగలగానే ఆ చారు నెత్తి మీద చాకులో పడితే ఆ తినకపోతే తంతానేదిట. అందుకని ఆయన గురువుగారు నెత్తి మీద పగిలినటువంటి కొండలో ఉన్న చారు నెత్తి మీద నుంచి ముక్కులోంచి నోట్లోంచి వచ్చి అందులో పడగానే అది కలుపుకుని తినకపోతే మళ్ళీ కొడుతుంది ఆవిడ కర్రతో. ఎంత మహాత్ముడు ఆవిడంటే భయం. అందుకని అదే చారు అన్నం తిని ఆ కర్ణ బ్రేవమని తేల్చేవాడు. ఓసారి ఈ శిష్యులంతా చదువులు పూర్తయ్యాక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యాక విద్యలు పూర్తవుతాయిగా అందరూ గురువుగారికి కానుకలిచ్చి వెళ్ళిపోయారు. అందులో ఒక శిష్యుడు ఉన్నాడు, వాడు కటిక దరిద్రుడు, పరమ దరిద్రుడు అన్నమాట, పేదవాడు. వాడు అన్నాడు, గురువుగారు నేను మీకేం దక్షిణ ఇచ్చుకోలేను, అందరిలాగా మీకు ఇచ్చుకుందామంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకు మంచి ఉద్యోగం రావాలని దీవించండి, ఉద్యోగం వచ్చాక మీకు మంచి దక్షిణ ఇస్తాను, ఎంతమందికి అన్నం పెట్టి చదివిస్తున్నారండి, మీలాంటి వాడు 10 కాలాలు చల్లగా ఉండాలి, మీకేం కావాలో కోరుకోండి దక్షిణ, నాకు ఉద్యోగం వచ్చాక ఆ దక్షిణ ఇస్తానన్నట. అప్పుడు గురువుగారు అన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, గుంటూరులో ఉపన్యాసం చెప్పానంటే ఈ గురుకులం పోషించడం పెద్ద కష్టమేం కాదు, మహానుభావులు ఉన్నారు, డబ్బులు నాకు వద్దు, నాకు చాలా కాలం నుంచి లోపల కోరిక ఉంది, ఆ కోరిక తీర్చి శిష్య అన్నట. ఏమిటి గురువుగారు అన్నాడు ఈయన, మా ఆవిడ్ని అంటే మీ గురుపత్నిని చూస్తున్నావుగా, ప్రతిరోజు భోజన సమయంలో నన్ను తెగ తిడుతుంది, రోజూ తిడుతుంది, భోజన సమయంలో ఒక కొండ నెత్తి మీద పగలగొడుతుంది, ఆ చారు నెత్తి మీద నుంచి కిందకి కారుతుంది, అందుకని నాకు నా పెళ్ళం అంటే కసి, కానీ ఆ మాట పైకి అనలేను, ఇప్పుడు రహస్యంగా ఆవిడ లేదు కాబట్టి అంటున్నాను, నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలి, ఓ మంచి సంబంధం చూసుకుని చెయ్యి, నువ్వు పెళ్ళి ఓ మంచి సంబంధం చూసుకుని చేసుకో, ఆ అమ్మాయి నువ్వు తిట్టినా కొట్టినా పడాలి, నువ్వు చారుకుండా ఆవిడ నెత్తి మీద కొట్టినా ఆవిడ బేరు మనకూడదు, నీ చేతిలో దెబ్బలు తినే నీ చివాట్లు తినేటటువంటి పెళ్ళాన్ని చేసుకుని ఆ పెళ్ళయ్యాక నన్ను పిలిస్తే నువ్వు ఆవిడ్ని తిడుతూ ఉంటే నేను ఆనందంగా ఎగిరి గంతులేస్తాను, నృత్యం చేస్తాను, ఇది నాకు దక్షిణ ఎవరా అన్నట్ట. ఇదేం పెద్ద కష్టం ఉందిలేండి, మంచి పెళ్ళాన్ని చూసుకుంటానులేండి, పెళ్ళయ్యాక మా ఆవిడ్ని నేను తిడుతూ అప్పుడు మీకు ఉత్తరం రాస్తాను, మీరు వచ్చి చూద్దురు కానీ అని గురువుగారికి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈయనకి రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం వచ్చింది, బాగా చదువుకున్నాడు కదా, సాఫ్ట్వేర్గా ఉద్యోగం వచ్చింది, భవిష్యత్తులో హార్డ్వేర్ అవుతానని తెలియదు దీనికి. ఇప్పుడు ఉద్యోగం రాగానే ఏం చేశాడు, పెళ్లి సంబంధాలకు వెళుతూ పెళ్ళిళ్ళ పేరకి చెప్పాడు, నేను తిడతాను కొడతాను, మా ఆవిడ పడాలి అనగానే అందరూ పిచ్చేళ్ళ ఉన్నాడు, పెళ్లికి ముందే మా ఆవిడ కొడతా తిడతా నెత్తి మీద కొండతో కొడతా అంటే ఎవడన్నా పిల్లనిస్తారా అని చీపొమ్మన్నారు, కొందరు పిచ్చాడు అనుకున్నారు. సరే పెళ్లిళ్ళ పేరే మొత్తం మీద సంబంధం దొరక ఓ సంబంధం వీడు అనుకున్న సంబంధం దొరికిందండో ఆయన. ఈయన మళ్ళీ పెళ్ళిళ్ళ పేరే నమ్మకుండా స్వయంగా పిల్లతోటి ఏకాంతంగా మాట్లాడతానంటే మాట్లాడండి అందిట. ఆవిడ కొంచెం ఆ మాత్రం ఉంది, కొంచెం నల్లగా ఉంది, ఉంటే ఉందిలే పతివ్రత కదా అనుకుని, నువ్వు ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు, మా గురువుగారి కోరిక తీర్చాలి కాబట్టి నేను ముందే చెబుతున్నాను, పెళ్లికి ముందు కండిషన్, నేను రోజు తిడతాను పడతావా అంటే పడతానండి అంది, నేను నిన్ను కొడతాను పడతావా పడతానండి అంది, నేను నెత్తి మీద చారుకుండ కొడతాను పడతావా పడతానండి అంది. ఈయన బుట్టలో పడ్డాడు. శభాష్, నేను ఏమంటే ఉంటుంది చిలక పలుకులు అనుకుని ముహూర్తం పెట్టించుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత మొదటి రాత్రే తెలిసింది, ఎరా పాలేవి అంది. ఈయన మతిపోయి పక్కన ఎవడన్నా పనివాడు ఉన్నాడేమో చూస్తే పక్కన భర్త తప్పెవరలేరు, నువ్వెవరిని పిలిచావంటే నిన్నేరా అంది. నన్ను రా అంటావా, మా గురువుగారు కూడా అంత మాట లేదంటే అసలు నా క్యారెక్టర్ ఇదేరా అంది. ఇక చూడండి ఈయనకి నరకం మొదలైంది, పొద్దున్నుంచి సాయంకాలం దాకా తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టేది తెక్కొట్టేది, ఈయన చారుకుండతో కొడతానన్నాడుగా ఈవిడు కొట్టడం మొదలెట్టింది, ఇంక ఈయన బేరు బేరు అన్నాడు. చచ్చినంత పని అయింది, ఇటువంటి గయ్యాళ్ళు వచ్చింది ఏమిటా నా కర్మగాలి అనుకున్నాడు. గురువుగారి భార్య కంటే 7 ఆకులు ఎక్కువ చదివింది ఈవిడ. ఈలోపు గురువుగారు, శిష్యా పెళ్లి చేసుకున్నావు కదరా, మీ ఆవిడ నువ్వు తిడుతూ ఉంటే చూడడానికి నేను వస్తున్నాను రా, నా దక్షిణ ఎప్పుడు రా అన్నట్ట. పాపం ఈయనకి మతిపోయి ఈ గురువుగారు వచ్చేస్తానంటాడు అనుకుని 3 రోజులు భార్యకి పాదసేవ చేశాడు, మామూలు పాదసేవ కాదు రకరకాలుగా చేశాడు. ఆ సేవకి ఆవిడ ఆశ్చర్యపోయి, ఏం కాళ్ళు నొక్కుతున్నావు ఏమిటి అంది. అనగానే ఈయన, మరేం లేదు, మా గురువుగారికి ఒకప్పుడు నేను వరం ఇచ్చాను, ఆయన వస్తానంటున్నాడు, అసలు అందుకే నిన్ను ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇలాంటి దాని అప్పట్లో తెలియదు, నీకు పుణ్యం ఉంటుంది, మా గురువుగారు 3 రోజులు మన ఇంట్లో ఉంటాడు, ఆ 3 రోజులు నేను తిడతాను, కొంచెం పడవా అంటే అంది, నీకు పుణ్యం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోయాక ఇంకో 1000 తిట్లు తిట్టు, నీకు ఎలాగైనా సేవ చేస్తానన్నట్ట. సరేనండి అని ఒప్పుకుంది, మొత్తం మీద బతిమాలితే కాదనలేక ఊ అంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 100 తిట్లు మాత్రమే నీకు నేను అంగీకారంగా ఒప్పుకుంటున్నాను, 100 దాటి 1 తిట్టు తిట్టినా తర్వాత నీ అంతం చూస్తాను జాగ్రత్త అంది. అసలు 100 నా 100 అంతకంటే ఎక్కడ ఏం తిడతాను, చాలు
ఆ మాత్రం ఒప్పుకున్నావు, ఆహా పెళ్ళామా బంగారు గొళ్ళామా అని పొగిడాడు. గురువుగారికి వెంటనే ఉత్తరం రాసేశాడు. గురువుగారు పరుగు పరుగును వచ్చారు. రాగానే ఈయన దౌర్భాగ్యాల గురువుగారు వచ్చారే, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లుదే అన్నట్ట. ఆవిడ నీళ్లు కిక్కురు మనకుండా తెచ్చింది. ఏ గురువుగారు ఆనందంతో పొంగిపోయి, శిష్య నువ్వు రా శిష్యుడు అంటే, ఇన్నాళ్ళు అయ్యింది నాకు ఒక్కడే ఇలాంటి వరం ఇచ్చాట్రా, నువ్వు అలా తిడుతూ ఉంటే మీ ఆవిడ తల వంచుకుని నీళ్లు తెస్తూ ఉంటే ఈ క్షణంలో ఎగిరి గంతులేద్దామనుంది, వయస్సు సహకరించట్లేదు కానీ అన్నట్ట. ఈ గురువుగారు పొగిడారుగా, ఈయన రెచ్చిపోయి జ్యేష్ఠమొహం దాన తువ్వాలు దౌర్భాగ్యరాల కంచం ఇక తిట్లన్నీ ఈయన ఈ హడావిడిలో ఆవిడకి 3 రోజులు 100 తిట్లనియే విషయం మర్చిపోయాడు. భార్య కేవలం 3 రోజుల్లో 100 కంటే తిట్టద్దు అంది కదా. గురువుగారు పొగిడే కొద్దీ ఆనందం ఎక్కువైపోయి 100 తిట్లు తిట్టేశాడు. ఈవిడేం చేస్తోంది, తిట్లు తిన్నప్పుడల్లా కిక్కురు మరకుండా బంద్ చేసి లోపలికి వెళ్ళి చాక్ పీస్ తీసుకుని గోడ మీద 1, 2, 3 వీడు జ్యేష్ఠమహన్ అన్నారు కానీ 3, దౌర్భాగ్యరాల 4 రాసుకుంటోంది. వీడికి తెలియదు, కౌంటింగ్ లేదనుకుంటున్నాడు ఈయన. ఇంతలో భోజనం మొదలయ్యింది. చారు దగ్గరికి రాగానే చారు తేవేమే పనికి వాలిందనా అన్నాడు. అనగానే ఆ వేడి వేడి చారు పట్టుకొచ్చి ఢామ్మని కొట్టేసింది ఇద్దరి నెత్తి మీద. వేడి చారు, వీళ్ళిద్దరూ ఏడిచారు దెబ్బకి. ఈ వేడి చారు దెబ్బకి ఏడుస్తూ ఉంటే గురువుగారి మీద వేడి వేడిగా నీళ్ళు వచ్చింది, ఇది పోసిందిట. ఆ తర్వాత వీడు బాబోయని గురువుగారు ఆ దెబ్బ తినగానే, మామూలు దెబ్బ కాదు కదా కొండ దెబ్బ, ఇదివరకు అలవాటే కానీ ఇది వేడిచారు, అందుకని తట్టుకోలేక ఉత్తరాపోసిన పట్టకుండా లేచి పరిగెత్తడం మొదలెట్టాట. శిష్యుడు గురువుగారు గురువుగారు అని వెంటొస్తూ ఉంటే ఇది కూడా వెనకాతలు వచ్చేసింది. దాంతో గురువుగారు మళ్ళీ వణికిపోయి కింద పడిపోయాడు. అది వెనక నుంచి వచ్చి, గురు శిష్యులు ఇద్దరు ఎక్కడికి పోతారా, కొండకు 5 రూపాయలు, 5 రూపాయలు ఇక్కడ పెట్టి వెళ్ళండి అని. అప్పుడు గురువుగారు అన్నాడు, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే, కొన్ని 100 కుండలు, అనేక శతభాండాని అంటే కొన్ని 100 కుండలు భిన్నాని మమ మస్తకే నా నెత్తి మీద పగిలేయి. మమ భార్య మహాసాధ్వి, నా భార్య పరమ పతివ్రత, భాండమూల్యన్నయాచతే అన్నట్ట. మా ఆవిడ నెత్తి మీద కొండ పగలగొట్టింది కానీ 5 రూపాయలు కొండ డబ్బులు అడగలేదు. కొండ పగలగొట్టి కొండ డబ్బులు కూడా అడుగుతోంది రోయ్, ఆ డబ్బులు నా దగ్గర వసూలు చేస్తోంది, మీ ఆవిడ నీవే గొప్పవాడి అన్నట్టు. ఉపనిషత్తు గాథ బాగా పాతగా 5000 సంవత్సరాల క్రితం అత్యద్భుతంగా మహానుభావుడు గోభిలుడనే ఋషి రాసిన కథ ఇది. ఎన్నాళ్ళైనా భూమండలంలో ఈ మీలాంటి వాళ్ళకి బ్రహ్మానందం కలిగిస్తోందంటే అందులో ఈ పక్క వాళ్ళు ఎంత ఆనందం పొందుతున్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. సరే ఇది పక్కన పెడితే 100 తిట్లు ఆనాడు ఆనందంతో వాడు పొంగిపోయినట్టే ఇక్కడ వీడు 100 తిట్లు తిడుతున్నాడు, తప్పులు పెరిగిపోతున్నాయి, కృష్ణుడు వక్కలతో లెక్కెడుతున్నాడు. లెక్కబెట్టి ఇక చాలు అన్నాడో లేదో ఆయన చేతిలోకి సుదర్శనం వచ్చింది. ఆ సుదర్శన చక్రం మహావేగంగా వచ్చింది, వాడి తల పర్రును నరికేసింది, వాడి తల తెగి కింద పడింది. వెంటనే వాడి శరీరంలోంచి ఒక అద్భుతమైన కాంతి బయటకు వచ్చింది. బొటనవేలంత కాంతి, అది మన బొటనవేలు ఎంత ఉంటుందో అటువంటి ఒక జ్యోతి బయటకు వచ్చి అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఆ యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తర్వాత ధర్మరాజు గారు నారదుణ్ణి కూర్చోబెట్టి తన సింహాసనం మీద ఆయన కాళ్ళు కడిగి పూజించి అడిగాడు, మహానుభావ నారద, నాకు చాలా రోజుల నుంచి అనుమానం పోటీ నన్ను పట్టి పీడిస్తున్నది, మహా ఆశ్చర్యకరమైన సంఘటన అది. మీరందరూ చూశారు కదా, రాజసూయయాగంలో శ్రీకృష్ణుణ్ణి తెగ తిట్టిన పరమ నీచుడు దుర్మార్గుడు శిశుపాలుడు, వాడి తలని కృష్ణుడు నరికాడు చక్రంతో. వెంటనే అందులో నుంచి ఒక జ్యోతి వచ్చింది, వాడి ప్రాణవాయువు జ్యోతి రూపంలో బయటకొచ్చి కాంతి రూపంలో బయటకొచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఎట్టివారికైనా ఏకాంతులకునైనా వచ్చి చొరగరాని వాసుదేవు తత్వమందు చేది ధరణీసుడు అహితుడై ఎట్లు చొచ్చే మునివరేణ్యా నేడు. నారదమునీంద్ర, ఎంత తపస్సు చేసిన వాడైనా శ్రీకృష్ణుడిలో ఐక్యం కాలేడు. ఏకాంతంగా కృష్ణుడితో గడపగలిగే పరమభక్తులు కొందరున్నారు, వాళ్ళకి ఏకాంత భక్తులని పేరు. వాళ్ళని కృష్ణుడి దగ్గర కూర్చోబెట్టి ఇంకెవళ్ళని రానివ్వకుండా వాళ్ళనే ప్రేమగా చూస్తాడు ఉద్ధవుడి లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిలో కలిసిపోలేరు. అటువంటి వాసుదేవుణ్ణి పరంధాముణ్ణి నిరంతరం వ్యతిరేకించే విషమ బుద్ధితో చూచే శత్రువైన శిశుపాలుడు చచ్చిపోయి ఆయనలో కలిసిపోవడం ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ
మహానుభావుడి శరీరంలో ఈ దుర్మార్గుడు ఎలా కలిసిపోయాడు? పూర్వం వేణుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. ఆ కథ మనం చెప్పుకున్నాం కదా, వేణుడు మాధవం తెగడి, వేణుడు మాధవం తెగడి, విప్రులు తిట్టిన భగ్నుడై తమోలీనుడు కాడే తొల్లి, మదలిప్తుడు చైద్యుడు పిన్ననాట నుండేనియు మాధవులు విన్న సహింపడు భక్తి వహింపడు అట్టివాడు ఏ నిబిడ ప్రభావమున ఈ పరమేశ్వరునందు దొచ్చెనో. పూర్వం అంగదేశపు రాజు అంగుడనేవాడికి వేణుడని కొడుకున్నాడు. వాడు దానం చెయ్యొద్దు, యజ్ఞం చెయ్యొద్దు, యజ్ఞంలో నెయ్యి వెయ్యొద్దు అని ఇష్టం వచ్చినట్టు కారుకోతలు కూశాడు, విప్రుల్ని తిట్టాడు. దాంతో బ్రాహ్మణోత్తములంతా నువ్వు చావు అని శపించారు. వెంటనే పడి చచ్చిపోయాడు. చచ్చిన వెంటనే నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వాడు నరకంలో ఉన్నాడు. ఈ కలియుగాంతం వరకు నరకంలో ఉంటాడు. అంత ఘోర నరకం ఇంకెవరికీ రాదు. వాడు భగ్నుడై తమోలీనుడై అంత ఘోర నరకంలో ఉన్నాడు. వేణుడికి అంత నరకం రావడం ఏమిటి? వీడికి మాత్రం ఎందుకు కృష్ణుడిలో కలిసిపోయే యోగం వచ్చింది? వీడు మదలిప్తుడు, మదాన్ని ఒంటికి పూసుకున్నవాడు. లిప్తము అంటే పూసుకోవటం, మదలిప్తుడు అంటే ఒంటికి మదం పూసుకున్నవాడు. అంటే అంత మదమెక్కినవాడు వీడు, పరమ నీచుడు వీడు. ఈ చైద్యుడు చేదిరాజు కొడుకు, మా పిన్ని కుమారుడు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి హరిద్వేషంతో పుట్టాడు. మాధవుడి పేరు వినడానికి సహించడు. మాధవుడంటే పరమ కోపం, తీవ్ర ద్వేషం. అసలు ఆయన మీద ఏ భక్తి లేదు. ఏ భక్తి లేని ఈ నీచుడు ఏ నిబిడ ప్రభావంతో, ఏ శక్తి వల్ల, ఏ యుక్తి వల్ల, ఏ తప ప్రభావం వల్ల ఆ పరమేశ్వరుడిలో చేరాడు? ఈశ్వరుడు అనంతుడు, వైకుంఠుడు, ఆద్యుడు అంటున్నారు వాసుదేవుణ్ణి. అంతటి వాసుదేవుణ్ణి చూస్తూ ఉంటే మాకు ఆనందం కలుగుతుంది. ఆయన పాదాలకి దండం పెట్టడమే తప్ప ఆయనలో చేరిపోవాలనే కోరిక మాకు ఎప్పటికి కూడా లేదు. ఎందుకంటే అది అసంభవమని తెలుసు కనుక. అటువంటిది ఈ దుర్మార్గుడు ఎలా చేరాడు? వీడితో పాటు వీడి పిన్ని కొడుకైనటువంటి దంతవక్త్రుడు, ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి విష్ణువుని తిడుతూనే ఉండేవారు. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతం బునొందింతు తా హరికిన్ వైరి నటంచు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగు బ్రొవ్వదు నోరు వ్రీలి పడదు దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు పొందడు ఏ క్రియ జగన్నాథు ప్రవేశించనో. వీడు చిన్నప్పటి నుంచి హరిని సాధిస్తాను, హరిని చీల్చి చెండాడతాను, హరిని పట్టుకు మింగేస్తాను, హరికి ప్రాణం తీస్తాను, నేను ప్రాణం కంటే ఎక్కువైన విరోధిని, ప్రాణ స్నేహితుడు కాదు ప్రాణ విరోధిని, నేను హరికి ద్వేషిని అంటూ వీడు చిన్నప్పటి నుంచి తెగతిరిగేవాడు. ఎప్పుడు చూసినా హరిని చంపుతాను, కొడతాననే మాట తప్ప ఇంకోట్లేదు, హరిని పొగుడుతాననే మాట లేదు. అటువంటి విద్వేషంతో తిరిగే వీడు ఇన్ని వాగుళ్ళు వాగినందుకు, కృష్ణుణ్ణి తిట్టినందుకు నాలిక తెగి కింద పడాలి. బ్రొవ్వదు నోరు, నోరు పొక్కిపోవాలి. భగవంతుడిని తిట్టేవాడి నోరు ఏమైపోతుంది? పొక్కిపోతుంది, ఇంక నోట్లోంచి మాట రాకూడదు. పోని శరీరం తగలబడాలి, అది లేదు, దేహంబు దాహంబుతో వ్రీలి పడదన్నాడు. భగవంతుడి బాగా నిందిస్తే శరీరానికి మంటలొచ్చి ధగధగలాడి భగభగలాడి చివరికి కాలిపోవాలి. అలా కాలిపోలేదు. ఇవేమీ లేకపోయినా చచ్చాక నరకప్రాప్తియు పొందాడు. కనీసం నరకానికైనా వెళ్ళాలి కదా, నరకానికి పోలేదు. ఎలా జగన్నాథుల్లో ప్రవేశించాడు? ఏమిటి వీడి శక్తి? ఆ వేణుడు చేసిన పాపం ఏమిటి? వీడు చేసుకున్న పుణ్యం ఏమిటి? ఇద్దరూ ఒకే రకం దుర్మార్గులు కదా. ఇది నాకు చాలా చిత్రంగా ఉంది. అబ్బా, ఎన్ని విధాలుగా చూసినా ఈ ప్రశ్నకి సమాధానం రావడంలా. ఇలాంటి చాలామంది దుర్మార్గులు చూశాను చిన్నప్పటి నుంచి కూడా. మా కృష్ణుడు చిన్నప్పుడు అఘాసురుణ్ణి చంపేట, అఘాసురుడి ప్రాణం కూడా జ్యోతి రూపంలో ఆయనలో కలిసిపోయిందిట. పూతన అనే రాక్షసిని చంపేట,
ఆ దాన్ని చంపగానే దాని శవాన్ని తగలబెడితే దాని శవం మీద నుంచి గంధపు చెక్కలు అంటిస్తే వచ్చే వాసన వచ్చిందని మా పెద్దలు చెప్పారు. అంటే ఇలాంటి పాపాత్ములంతా నిరంతరం విజృంభించి పరమాత్మని తిట్టి ఆయనలో కలిసిపోతూ ఉంటే ఇంకా పుణ్యాత్ముల సంగతి ఏమిటి? నానాయాతన పడి దూరం నుంచి వచ్చి 2.5 గంటల సేపు కింద కూర్చుని కాళ్ళు అటు ఇటు మార్చుకోలేక ఏదో ఆఖరి దొరికితే ప్రసాదం తిని దొరకకపోతే మాట్లాడు కూరుకుందామనే సద్బుద్ధి కలిగి పురాణం వింటున్న వాళ్ళేమో ఆయనలో కలిసిపోవటం లేదా? దుర్మార్గులు వచ్చి కలిసిపోతే ఎలాగా? రేపటి నుంచి ఈ జనం కూడా మేము తిడతామండి అంటారు. అప్పుడు వీళ్ళకి ఏమి సందేశం ఇస్తాం అనగానే, మంచి ప్రశ్న వేసావయ్యా, వేణుడికి శిశుపాలుడికి ఉన్న తేడా చెబుతా విను. వేణుడు నాస్తికుడు, అంటే వేదములను తిట్టాడు, భగవంతుడి నామం ఎత్తలా. మాట వరస కూడా వేణుడు ఎప్పుడు కూడా కృష్ణుడిని చంపుతాను కృష్ణుడిని పొడుస్తానంటూ కృష్ణస్మరణ చేయలేదు. కేవలం విప్రుల్ని తిట్టాడు, యజ్ఞములను నిరసించాడు. అందుకే వాడు చావగానే నరకానికి పోయాడు. కానీ శిశుపాలుడు కృష్ణుడిని తిట్టి కృష్ణుడిని ఎందుకు కలిశాడో తెలుసా? శిశుపాలుడు చేసినంత హరిస్మరణ ఎవ్వరూ చేయలేదు. ఏ నగర సంకీర్తన వాడు ఇంత హరిస్మరణ చేయలేడు. ఎలాగా? చిన్నప్పటి నుంచి వాడు హరిని చంపుతాను, హరిని పొడుస్తాను, హరి నాకు ద్వేషి, హరి నాకు శత్రువు, హరి 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 అని నిరంతరం హరి హరి అని హరి అన్నాడు. అందుకే హరిలో కలిసిపోయాడు. నిజం చెప్పాలంటే అలుకనైనా చెలిమినైనా కామంబుననైనా బాంధవముననైనా భీతినైనా తగిలి తలపనఖిలాత్ముడగు హరి చేరవచ్చు వేరు చేయడతడు. కోపంతో అయినా సరే భగవంతుణ్ణి తలుచుకుంటే స్మరణ చేసిన ఫలితం ఇస్తట్ట ఆయన. అందువల్లే కోపంతో తిట్టినప్పటికీ ఆయన స్మరణ చేసినట్టే రామో 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 అని కోపంతో అన్నా అది జపం చేసినట్టు భావిస్తాడు. అది ఆయనకున్న బలహీనత. స్నేహంతో కృష్ణ అని తలుచుకున్నా ఆయనలో కలిసిపోవచ్చు, కామంతో ఆయనని చేరినా ఆయనలో కలిసిపోవచ్చు, బంధుత్వంతో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయనలో కలిసిపోవచ్చు. ఆయనంటే భయంతో కంసుడు అనేవాడు ఒకడున్నాడు. కంసుడికి ఎప్పుడు కృష్ణుడు అంటే భయం. కృష్ణుడు చంపుతాడేమో, కృష్ణుడు పొడుస్తాడేమో, కృష్ణుడు నన్ను ఏం చేస్తాడో అని కృష్ణుడు పెద్ద భయంతో కృష్ణుడిలో కలిసిపోయాడు. కాబట్టి ఆయనంటే భయం ఉన్నవాడు కూడా ఆయనలోనే కలిసిపోతాడు. ఎందుకని? ఇందులో ఏ లక్షణం ఉన్నా వాడికి ఎప్పుడూ హరే కనపడతాడు గనక. అసలు నిజం చెప్పాలంటే హరిని మిత్రత్వంతో కంటే శత్రుత్వముతో తొందరగా చేరచ్చు. ఏ వ్యక్తి అయినా నా దృష్టిలో వైరముతో చేరినంత తొందరగా భక్తితో చేరలేడు అని స్వయంగా నారదుడు చెప్పాడు ధర్మరాజుతో. మేమంతా భక్తులమే, కానీ మేము రోజుకు 1000 సార్లో లేక 2000 సార్లో నారాయణ స్మరణ చేస్తాం. అదే శత్రువైతేనో నిరంతరం హరినే స్మరిస్తాడు, తిడుతూ తిడుతూ కోపంతో. ఇది నిజం కూడానండి. మనం కూడా ఇంత పురాణం చెప్పానన్ను మీరు ఈ కాసేపు నాక మర్చిపోతారు. అదే మీకు ఎవడ మీదన్నా కోపం వచ్చిందో, వాడు నా సీట్ లాగేశాడు, వాడి సీట్ లాగేశాడని రేపటిదాకా వాడే మీ మనసులో ఉంటాడు. శత్రుత్వం ఉన్నవాడిని తలుచుకున్నట్టుగా మిత్రుడిని తలుచుకోం మనం. అందుకే శత్రుత్వం చాలా ప్రమాదం. శత్రుత్వం వల్ల ఆ వ్యక్తే కనపడతాడనమాట. నిజం చెప్పాలంటే మనకి ప్రతిపక్ష నాయకులు మనల్ని తలుచుకున్నట్టుగా మనవాడు తలుచుకోరు మనల్ని. ఎందుకని? ఎప్పుడు ద్వేషం గనక. అందుకని ఇక్కడ ఏమన్నాడు నారదుడు, వైరానుబంధనం పున చేరిన క్రియ విష్ణుదేవు చిరతర భక్తి చెరగరా దన్నితోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమున. వైరముతో చేరినంత తొందరగా, శత్రుత్వముతో చేరినంత తొందరగా విష్ణుమూర్తిని మిత్రత్వంతో చేరలేము అని నాకు అనిపిస్తున్నది. విష్ణువుని నిరంతర భక్తితో చేరలేము, వైరంతో చేరతాం. ఎందుకంటే వైరముతో ఎప్పుడు హృదయంలో ఉంటాడు గనక. అందుకే వైరభక్తి అని దానికి పేరు అన్నమాట. కాకపోతే ఈ మాట విని మళ్ళీ మీరు తొందరపడిపోయి ఇదేదో వైరముతో చేరితే భగవంతుడిని తొందరగా చేరచ్చు అనుకుని మీరు తిట్టడం మొదలెడితే మీకు ప్రమాదం. ఇది మనకి జన్మతః రావాలి, మధ్యలో రాకూడదు. శిశుపాలుడికి జన్మతః వైరభక్తి, మనకు జన్మతః మానసిక భక్తి ఉంది. ఇక్కడ ఈ విషయంలో కూడా ఒక ఉపనిషత్తు గాథ ఉందండో, అమ్మవారి గాథ ఒకటి ఉన్నది. పూర్వం ఒక కీకారణ్యంలో అమ్మవారి గుడి ఉండేది. అమ్మవారి గుళ్ళు అడవుల్లో ఎలా పెట్టేవారు? కొయ్యతో చేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టేవారు. చెక్క విగ్రహాలు ఇప్పటికి కూడా గరగలని చెక్కవే పెడతారు. పూర్తిగా కొయ్యతో తయారు చేయబడిన ఒక అమ్మవారి విగ్రహం, దానికి పసుపు పూసి కుంకం పూసి గుడ్లు కట్టి గాజులు వేసి అడవిలో పూజించేవారట. ఆ అడవిలో ఉన్న అమ్మవారి ఆలయానికి ఒక అర్చకుణ్ణి ఒక పల్లెటూరు నుంచి పిలిపించారు. ఈ పల్లెటూరు నుంచి అడవిలోకి 5 మైళ్ళు నడిచి వెళ్ళి పూజ చేసి మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఆయన.
పాపం ఆయనకి అడవిలోకి వెడితే పెద్దగా జీతం ఇచ్చేవారు కాదు. పోయేవాళ్ళు ఏమిస్తారు? జింక చర్మాలు, అడవి పప్పు ఇవి ఇచ్చేవారు. ఎవరైనా గుళ్ళోకి వస్తే చచ్చి చెడెప్పుడో పావలాయో పరకో వచ్చేది. ఆదాయం సరిగ్గా లేదు ఆయనకి. అయినా విసుక్కోకుండా అమ్మవారికి అలాగే అడవికి వెళ్ళి పూజ చేసేవాడు. ఓసారి ఏం జరిగింది, ఈయన అడవిలోకి గుళ్ళోకి పూజకి వెళ్ళే లోపు కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు గొడ్డలు పుచ్చుకుని అరణ్యానికి వెళ్ళాడు. ఆ పూట తీరా అడవిలోకి వెళ్ళగానే కట్టెలు కొట్టుకుందాం అనుకుంటున్న సమయానికి కుంభవృష్టి కురిసింది. ఒక గంట సేపు వర్షం విడిచిపెట్టకుండా కురిసింది. ఆ వర్షానికి వీడు తడిసిపోతూ ఎక్కడన్నా తలదాచుకుందామని చూస్తే అక్కడ వాడి గుడి కనపడింది. గుళ్ళోకి వెళ్ళగానే ఎదురుగుండా దొంగతో ఉన్న అమ్మవారి విగ్రహం కనపడింది. వెంటనే వీడేమనుకున్నాడు, అమ్మాయి ఈ పూట నేను ఏదో నక్కం తొక్కొచ్చినట్టున్నాను, బయట వర్షానికి చెట్లన్నీ తడిసిపోయాయి, ఎండుకట్టెలు లేవు, ఈ లోపల ఏకంగా దొంగ ఉంది, ఈ దొంగని కొట్టి ముక్కలు చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయనుకున్నాడు. వాడి దృష్టిలో అమ్మవారు అని తెలియదు పాప వాడు, వాడు మూర్ఖుడు అజ్ఞాని, అదొక దొంగ ఏదో పసుపు పూశారు అనుకున్నాడు. వెంటనే గొడ్డలెత్తి దాన్ని కొట్టబోయాట. వెంటనే ఆ విగ్రహంలో ఉన్న అమ్మవారు, ఒరే మూర్ఖుడా, నేను అమ్మవారిని ఇందులో ఉన్నాను రో, ఈ కొట్టకు రో అంది. వీడేమనుకున్నట్ట, ఈ అమ్మవారి విగ్రహం వెనకాతలు, ఈ చెక్క వెనకాతలు, అమ్మవారిని కూడా అనుకోలే, చెక్క ముక్క వెనకాతలు ఎవరో దాక్కుని మాట్లాడుతున్నారు, చెక్క మాట్లాడటం ఏమిటి అనుకుని ఎవరో వెనకాతలుండి నాటకం ఆడుతున్నారు, నాకు తెలుసు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ చెక్క పగలగొట్టి ముక్కలు చేసి అమ్మేసుకుంటాను, నాకు డబ్బులు కావాలన్నట్ట. ఒరే నేను చెక్క ముక్కని కాదు రోయ్, వెనక నుంచి మాట్లాడటం లేదు రోయ్, నన్ను దిక్కుతో లేక దిక్కుతోచకుండా నరకకు రోయ్, నేను ఇందులో ఉన్న అమ్మను రోయ్ అందిట. నాకు నిదర్శనం ఏమిటన్నాడు వీడు. వెంటనే అమ్మవారు అందులోంచి బయటకు వచ్చి, నేను నిజంగా అమ్మవారిట్రా, నన్ను కొట్టకరా అందిట. మరి నేను కొట్టకపోతే నేను ఎలాగా బతకడం, నిన్ను కొట్టకుండా ఉండాలంటే నా పొట్టకి ఏదైనా ఇవ్వాలి అన్నాడు ఈయన. నా పొట్టకి ఏదైనా ఇచ్చావంటే నేను కొట్టనగానే డబ్బిస్తున్నాను తీసుకో అని 100 బంగారు కాసులు మూటక్కడ బారేసి అమ్మవారు మాయమైపోయింది. వాడి కళ్ళు జీలమన్నాయి. గొడ్డల కింద బారేసి ఆ మూట ఇప్పి 100 కాసులే అని పిచ్చెక్కిపోయి నెత్తిమీద పెట్టుకుపోయాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు అర్చకుడు. వాడు ఈ దృశ్యం చూశాడు, అమ్మా ఈ అమ్మవారు ఎంత అన్యాయం చేస్తోంది, రోజు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజిస్తూ ఉంటే పావలా ఇవ్వదా, అటువంటిది వాడు గొడ్డలు పెట్టి కొడతానంటే 100 బంగారు కాసులు ఇస్తుందా, ఏ కేసు అయినా కాసు ఇవ్వాలంటే స్మాష్ చేయడమే దిక్కు అనుకున్నాడు. అనుకుని వెంటనే గొడ్డలు ఎత్తి ఆయన కూడా కొట్టబోయట ఆ విగ్రహాన్ని. వెంటనే వాడు కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు. అమ్మో గుడ్డివాడైపోయానని ఏడుస్తూ కింద పాడేశాడు గొడ్డలి. అప్పుడు అమ్మవారింది, వారి మూర్ఖుడా, ఆ వచ్చిన వాడు అజ్ఞాని, వాడు మూఢుడు, వాడికి దేవుడు దెయ్యము ఇలాంటివి తెలియదు, వాడి దృష్టిలో నేను పొయ్యిలో పెట్టుకోవడానికి పనికొచ్చే కట్టెని, కానీ నీ దృష్టిలోనో నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకునే అమ్మని, నువ్వు గనక నన్ను గొడ్డలతో కొట్టి ఉంటే సర్వనాశనమై కోట్ల యుగాలు నరకం పాలయ్యేవాడివి, అందుకే ఆ పని చేయకుండా నీ కళ్ళు తీశాను. ఒరే అజ్ఞాని యొక్క మార్గం విజ్ఞానికి పనికిరాదు, నీవు భక్తుడివి, నీ మార్గం భక్తి మార్గమే, వాడు మూర్ఖుడు గనక తిడతాడు, వాడు తిట్టాడని నువ్వు తిడితే నువ్వు నశిస్తావు, పైగా అజ్ఞాని తాత్కాలికంగా డబ్బు పట్టుకెళ్ళినా ఆ డబ్బు వాడికి ఉపయోగం లేదు అంది ఆవిడ. అనగానే నాకు కళ్ళు ఇస్తే ఇంక నేను ఎప్పుడు ఇలాంటి పిచ్చ పని చేయనన్నాడు. వెంటనే కళ్ళు ఇచ్చింది. వెళ్ళి వాడింట్లో ఏం దొరుకుతుందో చూడరా అందిట. ఈయన ఇంటికి వెళ్ళాడు సాయంత్రం. ఆ కట్టెలు కొట్టేవాడు ఇంటికి వెళ్ళి చూశాడు. వీడి బంగారం రాగానే పిచ్చెక్కిపోయి పెళ్ళానికి చూపించాడు, చూసావా ఎంత డబ్బు అన్నాడు. వెంటనే భార్య అంది, వడ్డాణం చేయించుకుంటాను ఇవ్వా అంది. కొడుకు వచ్చి, నేను జోదమాడాలి తాగాలి ఇవ్వా అన్నట్ట. నేనివ్వనని వాళ్ళని తోసేసి బీరువాలో పెట్టాడు. దాంతో పెళ్ళం విషం కలిపిన అన్నం పెట్టేసింది. ఆ విషం కలిపిన అన్నం పెట్టి వాడి దగ్గర డబ్బులు అక్కుందామని అన్నం అది పెట్టేసరికి కొడుకు వచ్చి గొడ్డలతో తల్లిని ఈ తండ్రిని కూడా నరికేశాడు. ఆ డబ్బు వాడు పట్టుకుపోయాడు. కాబట్టి అజ్ఞానం వల్ల వచ్చే డబ్బు నిలబడదు. ఇది కనిపెట్టిన అర్చకుడు, అమ్మాయి ఎంత పెద్ద పొరపాటు, అమ్మవారు అమ్మవారే, ఎప్పుడు నాకు మాత్రం నాస్తికత్వం పనికిరాదు అనుకుని ఆ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నట్ట. అమ్మని భక్తితో పూజించేవాడికి, ఆలయాన్ని నమ్ముకున్నవాడికి ఇవాళ వెంటనే డబ్బు రాకపోవచ్చు, కానీ నిత్య శాశ్వత ఆనందం ఇస్తాడు, పరబ్రహ్మ ఆనందం ఇస్తాడు, పొట్టకెప్పుడు లోటివ్వడు, కోట్లు రాకపోయినా హాయిగా సుఖంగా బ్రతికే జీవితం చాలదటండి. అందుకని అర్చకుడు జ్ఞానం పొందాడు ఆ క్షణంలో. ఇవి మనకి ఉపనిషత్తు కథలు ఊరికే చెప్పడంలో పెద్దలు. ఒరే నాయనలారా, కొంతమంది ఏదో కృష్ణుడిని తిట్టి శిశుపాలుడు లాంటి వాళ్ళు కలిసిపోయారన్న కథ విన్నప్పుడు మీకు కూడా మనస్సు లాగచ్చునేమో, కానీ మీకు ఆ మార్గం పనికిరాదు. మొదటి నుంచి భక్తితో ఉన్నవాడు పొరపాటును తిట్టడం మొదలెడితే వాడు నశించిపోతాడు. అజ్ఞానికి పాపం ఉండదు. ఇప్పుడు గుడి మీద ఏదో స్లాబ్ వేయాలి లేదా రంగు వేయాలి, ఆ రంగేసేవాడు పైకెక్కితే వాడికి పాపం రాదు. మీరు చూడండి, గుడి మీద కలశం ఉంటుంది, కలశానికి రంగు వేయాలంటే పాపం వాడు పైకెక్కి వేయాలి. కాబట్టి ఆ పని చేసేవాడికి దానివల్ల దోషం రాదు. అదే మీరు కావాలని కలస మీద కాలు పెట్టండి, ఆ క్షణమే నశించిపోతాం, మహాపాపం అది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని బట్టి, వాడి వృత్తిని బట్టి వాడికి పుణ్యపాపములు అంటుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వైరానుబంధముతో పరమాత్మని చేరినంత తొందరగా మిత్రత్వంతో చేరలేము, కానీ వైరం అందరికీ పనికిరాదు, కొన్ని కారణముల చేత వారికే పనికొస్తుంది అని నారదుడు ఇంకా చెప్పాడు. కీటకము తెచ్చి భ్రమరము పాటవమునభం భ్రమింపభ్రాంతం వై తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించు కాది భయయోగమునన్. దీనికి భ్రమర కీటన్యాయము అని పేరు. అంటే తుమ్మెద పిల్లల్ని పెట్టదు, గుడ్లు పెట్టదు. తుమ్మెద ఒక పేడ పురుగుని తీసుకొస్తుంది. పేడలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అలాంటి ఒక పురుగుని తుమ్మెద పట్టుకొచ్చి తన గూట్లో పెట్టి ఆ పురుగు చుట్టూత భమ్మని తిరుగుతుంది. అలా తిరుగుతూ ఉంటే ఆ గూట్లో ఉన్న పురుగు భయంతో ఈ శబ్దానికి భయపడిపోయి ఇలా గుడ్లు అప్పగించి చూస్తుందిట. ఈ పురుగు భయము వల్ల అటు ఇటు ఎగరలేక నా చుట్టూ భం భమ్ అని తిరుగుతున్నటువంటిది ఎవరా అని తుమ్మెదకే చూస్తుంది. అలా చూడగా ఓ పావు గంట 20 నిమిషాల తర్వాత ఆ భయం వల్ల అలా చూస్తూ ఉన్నటువంటి పురుగు కూడా తుమ్మెదైపోతుంది. భయపెట్టి తుమ్మెద ఒక పురుగును కీటకాన్ని తుమ్మెదగా మారుస్తోంది. అందుకే దీనికి భ్రమర కీటన్యాయము అని పేరు. అలాగే భగవంతుడి మీద భయంతో, భగవంతుడి మీద వైరంతో ఈ తుమ్మెద ఎలా అయితే పేడ పురుగును తుమ్మెదగా మారుస్తుందో, అలాగే శ్రీ మహావిష్ణువు తన శత్రువుల్ని తన కింద మార్చి తనలో కలుపుకుంటున్నాడు. శిశుపాలుడు లాంటి వాళ్ళు, కంసుడు లాంటి వాళ్ళు భయం వల్ల అయితేనే, వైరం వల్ల అయితేనే ఆ పురుగులాగే ఆయన్నే తలుచుకుని చివరికి ఆయనలో కలిసిపోతున్నారు. ఇది భ్రమర కీటన్యాయం వంటిది ఈ భక్తి. అసలు ఏ మార్గమైనా ఒక్క మార్గం పట్టుకుంటే చాలు, నీకు నచ్చిన మార్గం ఒక్కటి పట్టుకుని పరమాత్మని సేవిస్తే ఆయనలో కలుస్తాం, ఏదైనా పర్వాలా. కామోత్కంఠత గోపికల్, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమలు మీరలు భక్తినేము ఇదే చక్రింగంటిమి ఎట్లైన వద్దా మధ్యాన గరిష్ఠుడైన హరి చందన్ వచ్చు ధాత్రీశరా. ధర్మరాజా, ఏ వంకతో అయినా ఏ మార్గంలో అయినా మనం శ్రీ మహావిష్ణువులో ప్రవేశించవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఇష్టం, వారు దానినే అనుసరిస్తారు. గోపికలకి కృష్ణుడి మీద కామం ఉన్నది, కామం కూడా మామూలు కాదు, ఉత్కంఠత, పూర్తిగా కృష్ణుడే మాకు కావాలి, కృష్ణుడే సర్వం అని పదే 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 కృష్ణుణ్ణి తలుచుకుని కృష్ణుణ్ణి పొంది ఆయనలో లీనమై మోక్షం పొందారు. కాబట్టి కామోత్కంఠతతో గోపికలు కృష్ణుడిలో కలిసిపోయారు, భయంతో కంసుడు ఆయనలో కలిసిపోయాడు. కంసుడి కథ ఎలాగో దశమస్కంధంలో వింటాం, కంసుడు ఎంత భయం అండి కృష్ణుడంటే, తిరుగుతుంటే గడ్డి పరక తగిలితే కృష్ణుడు కొట్టాడు అనుకునేవాట. ఎక్కడన్నా సువాసన వస్తే ఈ పక్కన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి మెడలో వేసుకున్న దండ నుంచి వస్తోంది వాసన అనుకునేవాడు. ఈ విధంగా తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా సర్వకాల సర్వావస్థలలో ఈ ప్రపంచమంతా కృష్ణుడి కింద కనిపించి భయంతో వణికిపోయి చచ్చి ఆయనలో కలిసిపోయాడు. ఇంకా వైరముతో శిశుపాలుడు దంతవక్త్రుడి వంటి వాళ్ళు ఆయనలో కలిసిపోయారు. సంబంధులై వృష్ణులు, ఈ యాదవులంతా మా కృష్ణుడు మా బంధువు, మా అన్నయ్య మా తమ్ముడు, మా బావ మా భర్త, మా మరదలు, ఇలా రకరకాల భావనలు భావించి కృష్ణుడితో స్నేహం వల్ల, అంటే కృష్ణుడితో బాగా బంధుత్వం వల్ల, దగ్గర బంధుత్వం వల్ల ఆయనలో కలిసిపోయారు. యాదవులకున్న బంధుత్వం ఎవరికి లేదుగా, కృష్ణుడిని అలా అరిచేతులు తిప్పుకున్నట్టు తిప్పుకున్నారు కొంతకాలం పాటు వాళ్ళు. కాబట్టి బంధువులై శ్రీకృష్ణుడిలో కలిసిపోయారు యాదవులు. ఇంకా మీరు ప్రేమతో కృష్ణుడిని పట్టుకున్నారు. ధర్మరాజుకి అర్జునుడికి వీళ్ళకున్న ప్రేమ ఇంకెవరికి లేదట, దానికి ప్రేమ భక్తి అని పేరు. కుంతీదేవి, ధర్మరాజు, ఇంకా ఆయన తమ్ముళ్ళు, ద్రౌపది, వీళ్ళంతా ఎంతో ప్రేమతో కృష్ణుడు మావాడు మావాడని బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించారు, పరంధాముని కంటే ఎక్కువ ప్రేమించారు. ఆ ప్రేమతో మీరు ఆయనలో కలిసిపోతున్నారు. ఇంకా మేము భక్తితో కృష్ణ వాసుదేవ అంటూ రోజు పరమభక్తితో ఏకాంత భక్తితో ఆయన్ని తలుచుకుంటున్నాం. ఇది చెబుతున్నది నారదుడు ధర్మరాజు గారికి. అదే ఘట్టాన్ని పరీక్షిత్తుకు సుఖుడు చెబుతున్నాడు. అందుకే ఇక్కడ నారదుడు మేము భక్తితో ఆయనలో చేరిపోతున్నాం, ఇలా ఏ వంకతో అయినా ఏ మార్గంలో అయినా ఆ చక్రిని అవక్ర పరాక్రముణ్ణి పరమాత్ముణ్ణి పరంధాముణ్ణి పొందగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఆయనలో లీనమవుతున్నాం, ఆయన ఉన్న వైకుంఠానికి వెళ్ళగలుగుతున్నాం. ధ్యానముతో మాత్రమే ఆయనని మనం ఇలా పొందవచ్చును. ఏ మార్గం అవలంబించామన్నది పక్కన పెట్టండి, మార్గంతో ఆయనకి పనిలేదు. భగవంతుడికి మార్గం అక్కర్లా, లక్ష్యం చాలు చివరికి. నువ్వు ఎలా వెళ్ళినా ఆయన దగ్గరికి ఎడుతున్నావా లేదట, అది మంచి మార్గమా చెడ్డ మార్గమా అనేది మామూలు మానవులకి, భగవంతుడికి అన్నీ ఒకటే. ఆయనని పొందడానికి స్మరణ ఒక్కటి చాలు, శత్రుత్వంతో స్మరించిన మిత్రత్వంతో స్మరించిన. పై పెచ్చు శిశుపాలుడు, మీ తల్లి చెల్లెలు కొడుకైన ఈ శిశుపాలుడు దంతవక్త్రుడు సామాన్యులా, వాళ్ళు ఈరోజు హరిలో కలవడం వెనక అతను చాలా పెద్ద గాథ ఉన్నది. వారు ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులు, జయుడు విజయుడు అని పిలువబడేవారు. ఈ ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠంలో ఏడు ప్రాకారాలలో ఏడో ప్రాకారం దగ్గర కాపలా ఉంటారు వీళ్ళు. శ్రీ మహావిష్ణు వైకుంఠానికి ఏడు ప్రాకారాలు అంటే ఏడు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, అందులో ఆరు ప్రాకారాలు దాటి ఏడో ప్రాకారం దగ్గరకు వచ్చాక అక్కడ గుమ్మం దగ్గర జయుడు విజయుడు శ్రీ మహావిష్ణువుకి కాపలా ఉండి లోపలికి ఎవరిని పెడితే వాళ్ళని పంపేవారు కాదు. ఒకరోజున వాళ్ళు అలా కాపలా కాస్తూ ఉన్నారు, వారి కర్మయోగం అలా కాలింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఎవరిని ఆ పూట లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టారట. సరిగ్గా ఆ సమయంలో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడిన నలుగురు యోగులు అక్కడికి వచ్చారు. వీరు బ్రహ్మ మానసపుత్రులు, విష్ణువు యొక్క అంశతో పుట్టారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఐదారేళ్ల పిల్లల్లా ఉంటారు, గోచి కూడా లేకుండా దిగంబరంగా ఉండేటటువంటి ఐదారు సంవత్సరముల బాలురు కింద ఉంటారు వారు. పరమయోగులు, ఏకాంత భక్తులు. అటువంటి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి సనక సనందనాథులు ఒకరోజున వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో అలా వస్తున్న పిల్లల్ని చూచి అపహాస్యం చేశారట వీళ్ళు. గొడ్డిప్పుకున్న పిల్లలు, చిన్నపిల్లలు వైకుంఠానికి వచ్చారు, పొరపాటున వచ్చేసారేమో అనుకున్నారట. ఎంతో శక్తి లేకపోతే వైకుంఠానికి ఎలా వెళ్ళగలరండి, మీరు వెళ్ళాలంటే వెళ్ళగలరా, అంత తేలిక. అయినా ఆ పూట వాళ్ళకి కళ్ళు మూసుకుపోయి అజ్ఞానం కలిగి కొంచెం కర్మయోగం వల్ల ఈ మహానుభావులు కాకపోతే ఇక్కడికి రాలేరనే విషయం గుర్తుపోయి వాళ్ళు ఆ వస్తున్న వాళ్ళని లోపలికి వెళ్లకుండా నిరోధించారు. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాథినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానసదంభకులం త్వరగనీక తరిమిరధీశ వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. వాళ్ళు పిల్లలు, ఏ మూలకైనా లెక్క లేకుండా వెళ్ళగలిగే మహిమ కలిగిన వాళ్ళు. వాళ్ళు వెళ్ళలేని చోటంటూ లేదు. ఈ భువన బ్రహ్మాండాలలో 14 భువనాలే కాదు, అనేక కోటి బ్రహ్మాండాలలో ఎక్కడికైనా వెళ్ళగలరట. నిరంతరం హరినామస్మరణ చేసి ఆ హరినామస్మరణం వల్ల వచ్చే ఆనందంతో తమను తాము మర్చిపోతారు. నిజంగా హరినామస్మరణ భక్తితో చేస్తే మనని మనం మర్చిపోతాం. ఆ ఆనందంతో మన శరీరం పొంగిపోతుంది, తన్మయత్వం వస్తుంది. అలాంటి తన్మయత్వంతో పొంగిపోతూ వస్తున్నటువంటి వాళ్ళు ముక్తమానస దంభకులు అంటే అహంకారం వంటివి లేవు మనస్సులో, కాఠిన్యం అహంకారం ఇటువంటి దుర్లక్షణములు లేవు, కపటత్వం లేదు, పుణ్యాత్ములు వాళ్ళు. అటువంటి వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా, ఏ లోపలికి వెళ్ళొద్దు చిన్నపిల్లలారా, గొడ్డలు లేకుండా లోపలికి వెళ్ళిపోతారా, శ్రీమన్నారాయణుని దర్శనానికి వెళ్ళిపోతున్నారు, పైగా ఎవర్రా అసలు మిమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చింది అని కర్రలతో గదలతో అడ్డం కొట్టి పండి పండి అని అదిలించారు. అలా అదిలించగానే ఆ పిన్న పెద్దలు అవడానికి చిన్నపిల్లల్లా కనపడుతున్న మహానుభావులైన వాళ్ళు ఆగ్రహించి ఆగలేక పళ్ళు పటపట కొరికి, ఎప్పుడూ కోపం రాదు వారికి, ఎప్పుడూ శాంతంతో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ పూట కోపం వచ్చి, మూర్ఖుల్లారా, ఇది పరమ దుష్కార్యం, శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి కాపలా ఉంటూ అందులో ఆఖరి ప్రాకారం దగ్గర కాపలా ఉంటూ కొంతమంది వెళ్ళవచ్చు, కొందరు వెళ్ళకూడదు, కొందరు బుద్ధిమంతులు, కొందరు దుర్బుద్ధిపరులు, కొందరు పిల్లలు, కొందరు పెద్దవాళ్ళు అనే భేదభావం కలిగి ఉంటారా. ఎంత శక్తి లేకపోతే వైకుంఠం దగ్గరికి రాగలరా ఎవరైనా? ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా అందరూ ఒకటే, పరమాత్మ దర్శనం కోసం వస్తారు. ఆ పరమాత్మని అనుగ్రహం లేనివాడు ఇక్కడికి రాడు. అలా వచ్చిన వాళ్ళ దగ్గర మీరు వేరు బుద్ధి చూపించారు, విషమ బుద్ధి చూపించారు, దుర్బుద్ధి చూపించారు, మమ్మల్ని సామాన్యులుగా భావించారు. అసలు విష్ణువుకి స్వపర భేదం లేదు, అందరూ ఆయన వాళ్ళే. అయినా ఆయన దగ్గర పనిచేస్తూ ఆయనలాగే ఉన్న మీరు మాత్రం స్వపర భేదం చూపించారు, మమ్మల్ని తిరస్కరించారు. ఇది రాక్షస గుణం, అసుర గుణం. ఇటువంటి అసుర బుద్ధి కలిగిన వారు వైకుంఠంలో ఉండడానికి పనికిరారు గనక ఓరి మీరిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు రాక్షసులై ఏ విష్ణువు దగ్గర కాపలాకి వస్తున్నారో ఆయన్నే తిట్టి తిట్టి చివరికి ఆయన చేతిలో చచ్చి తిరిగి వైకుంఠం చొచ్చి ఆయన అనుగ్రహం పొందండి అని వారు చెప్పించగానే వీరు కాళ్ళ మీద పడిపోయి మాకు శాపావధి ఇమ్మన్నారట. అయితే చెబుతున్నాం, మీరు 1వ జన్మలో దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుడతారు, వరాహ రూపంలో నరసింహ రూపంలో శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని సంహరిస్తాడు, చచ్చి తిరిగి వైకుంఠానికి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో కైకసి అని పేరు కలిగిన రాక్షస స్త్రీకి విశ్రవసుడి వల్ల రావణ కుంభకర్ణులుగా పుడతారు, ఆ జన్మలో రామావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని సంహరిస్తాడు. ఆ తర్వాత మీరు వసుదేవుడి చెల్లెలికి కొడుకులుగా పుట్టి శిశుపాలుడు దంతవక్త్రుడు అనే పేర్లు పొంది కృష్ణుడి చేతిలో మరణిస్తారు. ఆ తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి వస్తారు. ఈ 3 జన్మలు మాత్రమే, ఇక మీకు వేరే జన్మలు లేవు. ఈ 3 జన్మలలోనూ మీరు విష్ణువుని పరమద్వేషంతో చూస్తారు, అంత ద్వేషంతో అయినా ఆయన నామమే స్మరిస్తారు. ఆ నామస్మరణ వల్ల చివరికి ఆయన చేతిలోనే మరణించి తిరిగి ఇందులోకి వచ్చి పడిపోండి అనగానే వాళ్ళు టక్కని భూలోకంలో కూరారు. అదిగో ఆ కూలిపోయినటువంటి వాళ్లే ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణులు, ఇప్పుడు మీ తల్లి చెల్లెలి పిల్లలైన శిశుపాల దంతభక్తులు. వీళ్ళు ఆ శాపప్రభావంతో వక్రం వెంతయులేకపాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధస్మరణంబులన్ వెదలితో ద్యత్పాప సంఘాతులై చక్రించెందిరి వారి పారిశ్యచరులై సారూప్య భావంబునన్ చక్రచ్ఛన్న శిరస్కులై మునివచో సంప్రాప్తితో గేయులై. పూర్వం వాళ్ళు ఆ విష్ణువు దగ్గర ఉన్నటువంటి అహంకారం వల్ల సనక సనందనాథుల శాపానికి గురై భూమి మీద పుట్టి ఎంత కూడా వక్రత విడిచిపెట్టకుండా నిరంతరం హరి మీద ద్వేషంతో హరిని చంపుతాం పొడుస్తామని తిట్టుకుంటూ ఆ హరిని తలుచుకుంటూ హరిని నిద్దట్లో కూడా తలుచుకుంటూ చివరికి ఈనాడు చక్రచ్ఛన్న శిరస్కులై శ్రీ మహావిష్ణువు చక్రం వల్ల తలకాయలు తెగిపోగా ముని వచ శాపావధి ప్రాప్తులై ఆనాడు ఆ మునులిచ్చిన శాపము అవధి అయిపోగా అంటే లిమిట్ దాటిపోయిందనమాట, శాపం దాటిపోగా ఇప్పుడు ఆయన చేతిలో చచ్చి వైకుంఠానికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉండాలి. ఆయన శరీరంలో చేరి శరీరము గుండా వైకుంఠానికి వెడతారు, వైకుంఠానికి డైరెక్ట్గా వెళ్ళలేరు. శాపంలో ఉన్నవాళ్ళు ఆ శాప విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళాలంటే ముందు విష్ణువులో చేరాలి, అప్పుడు ఆ విష్ణువు శరీరం నుంచి జయ విజయులుగా పైకి వెళ్ళారు. ఇప్పుడు మీ కృష్ణుడిలో చేరిపోయిన శిశుపాలుడు ఆయన అనుగ్రహంతో మరునాడే దివ్య రూపం ధరించి వైకుంఠం చేరాడు, ఆయనతో పాటు దంతవక్త్రుడు చేరాడు. ఈ ఇద్దరు కూడా చెరువు పక్కన మళ్ళీ జయ విజయులుగా ఉన్నారు. ఇది వారి యొక్క పూర్వ చరిత్ర. అందువల్లే శ్రీకృష్ణుడిలో కలిసిపోయారు, వైరముతో ఆయనలో చేరారు అని చెప్పగానే ఆయన ఏమడిగాడో, ఈయన ఏమి సమాధానం చెప్పాడో ఈ విశేషాలు రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:25 ముచ్చటించుకుంటాం. అంటే ఇక హిరణ్యకశిపుడి చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ప్రారంభమవుతుంది రేపటి నుంచి. కాబట్టి భక్తులంతా యథాప్రకారంగా 6:20 కల్లా రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.